unite on the basis of dharma.
ఇక్కడ స్త్రీ పురుషులు ధర్మం ఆధారంగా కలుస్తుంటారు.
And the wife is known as dharma patni, religiously married wife, or sahadharmini, one who executes dharma along with her husband.
అందుకే భార్యని వర్ణాశ్రమ వ్యవస్థలో ధర్మ పత్ని అని అని చెప్పుంటారు. ఎందుకంటే భర్తతో పాటుగా ధర్మాన్ని ఆచరిస్తుంది కాబట్టి.
So one who follows this may be materially attached, but they won't go to hell.
ఒకవేళ దీన్ని ఆచరించే వాళ్ళు ఆచరిస్తున్నప్పటికీ వాళ్ళు నరకానికి వెళ్ళే అవకాశం లేదు.
But if husband and wife are attached to each other on the basis of executing Bhagavad Dharma, Krishna consciousness, then that is purifying for both of them.
కానీ ఒకవేళ ఇద్దరూ కలిసి భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమైనట్లయితే అప్పుడు ఇద్దరూ కూడా పరిశుద్ధులు అవుతారు.
And there is no question of them going to hell.
అప్పుడు వాళ్ళిద్దరూ నరకానికి వెళ్ళే ప్రసక్తే లేదు.
Of course, not all devotees are on the fully perfect stage.
అయితే భక్తులందరూ అంతటి పరిపూర్ణ స్థాయిలో లేరు.
So there may be, even among Krishna conscious husband and wife, there is mixture of spiritual desires and material desires.
కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్న భార్యాభర్తల మధ్య కూడా కృష్ణ చైతన్యపు కోరికలు ఉంటాయి, భౌతికమైనటువంటి కోరికలు మిశ్రితంగా ఉంటాయి.
Husband and wife should practice Krishna consciousness together and become free from become purified and become free from material desires.
కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కృష్ణ చైతన్యంలో సాధన చేయాలి. ఆ విధంగా ఇద్దరు కూడా భౌతిక కోరికల నుంచి బయటపడి పరిశుద్ధులు అవుతారు.
It's a major topic and one that's often misunderstood.
ఇది చాలా పెద్ద అంశం. తరచూ ఇది సరిగా అర్థం చేసుకోలేరు అందరూ దీన్ని.
Especially in the modern age, it's much misunderstood, even among our own devotees.
ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో మన ఆధునిక భక్తులు దీన్ని సరిగా అర్థం చేసుకోలేరు.
For an elaborate discussion of this topic, please see my latest book, which is called Women, Masters or Mothers.
దీనిపై సుదీర్ఘ వివరణకై ఈ మధ్య ప్రచురించబడినటువంటి ఉమెన్స్ మాస్టర్స్ అండ్ మదర్స్ అనే పుస్తకాన్ని దయచేసి చూడండి.
యా, సో ద నెక్స్ట్ క్వశ్చన్,
తర్వాతి ప్రశ్న,
వాట్ ఈజ్ మెటీరియల్ ఎడ్యుకేషన్ అండ్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు అవర్ భక్తి అండ్ వై మెటీరియల్ ఎడ్యుకేషన్ ఇస్ రిజెక్టెడ్ ఇఫ్ మెటీరియల్ ఎడ్యుకేషన్ ఇస్ గివెన్ విల్ దట్ పర్సన్ నాట్ బికమ్ ఏ డివోటీ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ హౌ డు ఐ సీ దట్ మెనీ డివోటీస్ come from good material education.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, భౌతిక విద్య అంటే ఏమిటి, అది భక్తికి ఏ విధంగా సంబంధించింది, ఎందుకు భౌతిక విద్య తిరస్కరించబడుతుంది, ఎందుకని భౌతిక విద్య కనుక మనం అందజేసినట్లయితే వ్యక్తి భక్తుడు కాకుండా ఉండాడు, మరి ఒకవేళ అదే నిజమైతే ఎందుకని ఎంతో మంది భక్తులు మంచి భౌతిక స్థాయి నుంచి వస్తున్నారు.
మెటీరియల్ ఎడ్యుకేషన్ ఇస్ దట్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ ఇంపార్టెడ్ విదౌట్ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ది ఓన్లీ రియల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ టు సరెండర్ టు కృష్ణ.
భౌతిక విద్య అంటే ఏదైతే మానవ జీవన గమ్యం కేవలం కృష్ణుడికి సేవ చేయడం మాత్రమే అని ఏదైతే చెప్పడం లేదో దాన్నే భౌతిక విద్య అని అంటారు.
మెటీరియల్ ఎడ్యుకేషన్ ఇస్ దట్ ఎడ్యుకేషన్ విచ్ ఎంపార్ట్స్ యూజువల్లీ ఫుల్లీ మేబీ ఇన్ సమ్వాట్ కృష్ణ కాన్షియస్ స్కూల్స్ పార్షలీ ఇంపార్ట్స్ ది నాలెడ్జ్ అండ్ స్కిల్స్ బై విచ్ వన్ కెన్ బికమ్ అ స్లేవ్ of the present economic system.
ఒకవేళ ఈ భౌతిక విద్యని కృష్ణ చైతన్యంతో కూడినటువంటి పాఠశాలల్లో పాక్షికంగా బోధించినప్పటికీ అది ఆ విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తిని ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థకి బానిసగా మారుస్తుంది.
Material education that can also even Vedic education can be material education.
వైదిక విద్యలో కూడా భౌతిక విద్య అనేది ఉంది.
The Upanishads state that there are there is two kinds of vidya.
ఉపనిషత్తులు రెండు రకాల విద్యలు ఉన్నాయని తెలుపుతున్నాయి.
పరా విద్య అండ్ అపరా విద్య.
పరా విద్య అపరా విద్య.
దట్ మీన్స్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్.
పరా అంటే ఉన్నతమైనటువంటిది, తర్వాత నీచమైనటువంటిది.
ట్రాన్సెండెంటల్ అండ్ మండేన్.
దివ్యమైనటువంటిది, భౌతికమైనటువంటిది.
సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మండేన్ ఎడ్యుకేషన్ కమ్స్ మోస్ట్ ఆఫ్ ది వేదిక్ నాలెడ్జ్ అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్.
కాబట్టి ఈ భౌతిక విద్య కూడా మనకి వేదాల్లో తెలుపబడింది.
And it's only when we come to Vedanta that the spiritual education begins, the Upanishads.
కానీ వేదాంతాలు అంటే ఉపనిషత్తుల దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మొదలవుతుంది.
Because it's conducted with the idea of being happy in this world.
ఈ భౌతిక విద్య అనేది ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉండాలి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
త్రైగుణ్య విషయ వేద, the Vedas mostly deal with topics of the three modes of material nature.
వేదాలు ఎక్కువగా ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి విషయాలనే బోధిస్తూ ఉంటాయి.
How is material education related to our bhakti?
మరి ఈ భౌతిక విద్య అనేది భక్తికి ఏ విధంగా సంబంధించింది?
Well, certain knowledge can be utilized in Krishna's service.
కొంత భౌతిక విద్యని కృష్ణుడి సేవలో కూడా ఉపయోగించవచ్చు.
And all devotees living in this world have to have some kind of material knowledge.
ఈ భౌతిక ప్రపంచంలో నివసిస్తున్న భక్తులందరూ ఎంతో కొంత భౌతిక విద్యని కలిగి ఉండాల్సి వస్తుంది.
Just to live and operate in this world.
ఎందుకంటే ఈ ప్రపంచంలో దినచర్యను గడపడానికి అవసరం అవుతుంది.
For instance, at a very simple level,
ఉదాహరణకి చాలా కనీస స్థాయిలో చూసినట్లయితే,
materialistic people know how to brush their teeth and do so, and devotees do so also.
భౌతిక వ్యక్తులు కూడా పళ్ళు దంతధావనం ఎలా చేసుకోవాలో తెలుసు, భక్తులు కూడా దంతధావనం చేసుకుంటారు.
And actually that very term which you just used, dantadhavana, that is mentioned in the Hari Bhakti Vilas, the Smriti Shastra for Gauriya Vaishnavas, as one of the activities that Vaishnavas should do. Chaitanya Mahaprabhu himself instructed this.
ఈ దంతధావనం అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇది హరిభక్తి విలాసలో తెలుపబడింది. చైతన్య మహాప్రభు కూడా దీని గురించి చర్చించారు.
So it's not in and of itself a transcendental activity.
అదేమి దివ్యమైనటువంటి కార్యం కాదు.
You can brush your teeth 24 hours a day, but that won't in and of itself help you to advance in Krishna consciousness.
మీరు కావాలంటే 24 గంటల పాటు దంతధావనం చేసుకోవచ్చు, కానీ అది మీరు కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి ఏమాత్రం ఉపయోగపడదు.
But it can be accepted as part of Krishna consciousness to maintain dental health and not have bad odor in the mouth for when one is worshipping the deity.
Kani dantadavanam ane danni krishna chaitanyalo manu upayoginchukochu. Denikante mana dantala yokka aarogyam chakkaga unchukodaniki, noti nunchi etuvanti durvasana raakunda undadaniki manam krishna yokka sevalo ante mukhyanga vigraha aaradhanalo idi baaga manaku upayogapadutundi.
So material knowledge is required to some extent as long as we're in this material world.
కాబట్టి మన భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం ఎంతో కొంత భౌతిక విద్య అనేది మనకు అవసరం అవుతుంది.
అండ్ ఇఫ్ డ్యూ టు సర్కమ్స్టాన్స్ ఆర్ అటాచ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ వన్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ మోడర్న్ ఈకనామిక్ సిస్టమ్, దెన్ వన్ విల్ రిక్వైర్ సర్టన్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు ఆపరేట్ విద్ ఇన్ ఇట్.
ఒక వ్యక్తి ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉన్నట్లయితే, దానిలో పనిచేస్తున్నట్లయితే, అప్పుడు ఈ భౌతిక విద్య అనేది అతనికి ఖచ్చితంగా అవసరం అవుతుంది ఎంతో కొంత.
ఫర్ విచ్ సమ్ మెటీరియల్ ఎడ్యుకేషన్ ఇస్ రిక్వైర్డ్.
ఈ భౌతిక ప్రపంచంలో నడుచుకోవడానికి కొంత భౌతిక విద్య అనేది అవసరం.
ఆల్దో శ్రీల ప్రభుపాద్ మచ్ రికమెండెడ్ దట్ అవర్ డివోటీస్ కట్ అవుట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్లాయిటివ్ ఈకనామిక్ సిస్టమ్ అండ్ లివ్ ఆన్ ద ల్యాండ్, లివ్ సింప్లీ అండ్ live together and chant Hare Krishna.
Srila Prabhupada garu tarachu ee dopidito kudinatuvanti aarthika vyavastha nunchi bandhanni tenchukoni bhoomi pai nivasinchadam ane danni ekkuvaga protsahinchevaru.
So material education is rejected.
Ee bhautika vidya anedi tiraskarinchabadindi.
Bhaktivinoda Thakur, who had at the time what was could be considered the best of material education,
భక్తివేదాంత ఠాకూర్ గారు ఆయన కాలంలో ఏదైతే ఉన్నతమైన విద్యగా పరిగణించబడేదో ఆ విద్య ఆయన పొంది ఉన్నారు అప్పటికి.
హీ రౌట్ అ హోల్ సాంగ్ లమెంటింగ్ హిస్ ప్రీవియస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మండేన్ ఎడ్యుకేషన్.
కానీ ఆయన ఆయన భౌతిక విద్యలో తన యొక్క సమయం ఏ విధంగా వృధా అయిందనే దాని గురించి ఒక పాట కూడా
విద్యాభిలాషై కఠైను కౌ పరమ సాహోషయామి విత్ గ్రేట్ అలాక్రిటీ ఐ స్పెండ్ సో మచ్ టైమ్ in the pastimes of scholarship.
Aina goppa aavedanato chepparu nen anavasaranga ento samayanni ee panditiyam bhautika panditiyam sampadinchadamlo vrutha chesanu ani cheppi.
But later his conclusion is that jalo vidya jato mayar bhaybhav tomara bhajane badha anitya sansare moha janamaya jivke kore gadha. His conclusion is that mundane knowledge is a display of maya, the illusory energy.
Kani ayina antimanga emani telchi chepparante ee bhautika vidya anedi maya yokka vaibhavam ani cheppanaru.
And it is an obstacle in Krishna consciousness.
Idi Krishna chaitanyaniki oka addanki.
In the cultivation of Krishna consciousness.
Krishna chaitanyanni pempondinchukovalante idu oka adduga marutundi.
In this temporary material world, it gives rise to even more illusion.
Ee tatkalikamainatundi bhautika prapanchamlo ee bhautika vidya anedi inka ekku bhramaki lonu chestundi manalni.
And makes the jiva who is supposed to serve Krishna into an ass.
Ee krishnudiki seva cheyalasinatundi jeevini oka gaadidiga marustundi.
I may say, well, he had to learn Bengali to read and write, even to write that song.
కాబట్టి మీరు అంటే అనొచ్చు ఈ పాట ఏదైతే భక్తినాథ్ ఠాకూర్ గారు రాశారో అది రాయాలన్నా బెంగాలీని నేర్చుకోవాలి కదా, చదవటం రాయడం రావాలి కదా అని.
Well, that's true.
అది నిజమే.
But it's also true that he didn't have to go through a mundane education system to learn Bengali.
కానీ బెంగాలీ నేర్చుకోవడానికి ఈ భౌతికమైనటువంటి విద్యా విధానంలో మనం పాలు పంచుకోవాల్సిన అవసరం లేదు.
If material education is given, will that person not become a devotee? This is the next question.
తర్వాత ప్రశ్న ఏమంటే ఈ భౌతిక విద్య అనేది ఇస్తే ఆ వ్యక్తి భక్తుడు అవడా?
Well, many devotees, many people, they become devotees despite having been through mundane education.
చాలా మంది వ్యక్తులు ఈ భౌతిక విద్య నేర్చుకున్నప్పటికీ భక్తులు అవుతున్నారు.
I am one who, at least I'm a semblance of a devotee who went through mundane education.
Daniki nenu kuda oka udaharana ee bhautika vidyalu nerchukunna vallo.
But as long as one is thinking that material education has merit in and of itself, then he can't be a proper devotee.
Kani eppudu varakaithe oka vyakti ఈ భౌతిక విద్య అనే దానికి ఎంతో కొంత విలువ ఉంది అని అనుకుంటాడో అప్పటి వరకు అతడు భక్తుడు అయ్యే అవకాశం లేదు.
As long as one thinks that in this material world there's something desirable, then one cannot become a proper devotee.
ఎంతకాలం అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఏదో కోరుకోదగినది చేయదగినది ఏదో ఉంది అని అనుకుంటాడో అప్పటి వరకు అతడు సరైన భక్తుడిగా పరిగణించబడడు.
So then the next question, if that is the case, how is it that I see many devotees come from good material education?
మరి ఒకవేళ అదే నిజమైతే ఎందుకని చాలా మంది భౌతిక విద్యను అభ్యసించి కూడా భక్తులు అవుతున్నారు అనేది తర్వాతి ప్రశ్న.
Looks like he's already made up his mind. Material education, there is such a thing as good material education.
ఈ ప్రశ్న వేసిన వాళ్ళు అప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు అనిపిస్తుంది, భౌతిక విద్య అనేది ఉపయోగకరమైనదని.
Well, it depends what you mean by good devotees.
అంటే దీన్ని అర్థం చేసుకోవాలి, మంచి భక్తులు అంటే ఏమిటనేది ఆధారపడుతుంది ఇది పరిస్థితిని బట్టి.
Someone may be performing devotional service.
కొంతమంది భక్తియుత సేవ చేస్తూ ఉండొచ్చు.
But if they maintain attachment to the concept that mundane education or anything mundane is in and of itself valuable, then they're not so good after all.
ఒకవేళ ఒక వ్యక్తి భక్తి చేస్తున్నప్పటికీ ఈ భౌతిక విద్యకి ఎంతో కొంత విలువ ఉంది అని అనుకున్నట్లయితే అది అతన్ని సరైనటువంటి భక్తుడిగా చేయదు.
దే ఆర్ గివింగ్ వాల్యూ టు ఏ వాల్యూ సిస్టమ్ విచ్ డీవాల్యూస్ కృష్ణ.
వాళ్ళు ఏదైతే కృష్ణుడిని తీసిపడేస్తుందో అటువంటి సంస్థకి విలువనిస్తున్నారు వాళ్ళు.
So that's it in brief. I've spoken on this many times.
దీని గురించి నేను ఎన్నోసార్లు మాట్లాడాను.
But our devotees, they mostly don't believe it.
నేను క్లుప్తంగా దీన్ని వివరించాను, కానీ భక్తులు దీన్ని విశ్వసించరు.
They want to have the best of both worlds.
వాళ్ళకి ఈ రెండు ప్రపంచాల యొక్క ఉన్నతమైన అన్ని కావాలి, భౌతికం ఆధ్యాత్మిక రెండు.
They haven't understood that there's nothing good in this material world.
వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు ఈ భౌతిక ప్రపంచంలో ఉపయోగపడేది ఏది లేదని.
As long as we're trying to be happy in this material world, we can't actually be Krishna conscious, even if externally we seem to be a good devotee.
మనం బాహ్యంగా మంచి భక్తుడిగా కనిపిస్తున్నప్పటికీ ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి తగినంత వరకు మనం సరైనటువంటి భక్తుడిగా అవలేం.
Okay, next question.
తర్వాతి ప్రశ్న.
Will initiated devotees living in cities and practicing Krishna consciousness go back to Godhead or not? If they will also attain going back to Godhead, is it necessary living on Varnashram farms?
తర్వాతి ప్రశ్న ఏమిటంటే, పట్టణాల్లో దీక్ష తీసుకరించి భక్తి చేస్తూ ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవద్ధామానికి తిరిగి వెళ్తారా లేదా? ఒకవేళ వాళ్ళు తిరిగి వెళ్తారు అని అంటే మరి వర్ణాశ్రమ క్షేత్రాల్లో నివసించాల్సిన అవసరం ఏముంది?
Those living in cities, if they become, who are devotees and practicing, if they become fully Krishna conscious, they will go back to Godhead.
ఒకవేళ పట్టణాల్లో ఉంటూ కృష్ణ చైతన్యాన్ని సాధన చేస్తూ ఉంటే వాళ్ళు భగవద్ధామానికి తిరిగి వెళ్తారా?
అండ్ ఇఫ్ నాట్, దే ప్రాబబ్లీ వోంట్ గో బ్యాక్ టు గాడ్ హెడ్, ఆల్దో దేర్స్ ఆల్వేస్ ది స్పెషల్ మర్సీ పాసిబిలిటీ. దేర్స్ ఆల్వేస్ ది పాసిబిలిటీ ఆఫ్ సమ్ ఎక్స్ట్రా స్పెషల్ మర్సీ.
అయితే ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన కృప అనే దానికి అవకాశం ఉంటుంది అన్ని పరిస్థితుల్లో.
ది సేమ్ ఇస్ ట్రూ ఆఫ్ డివోటీస్ లివింగ్ ఇన్ వైష్ణవ కమ్యూనిటీస్ on farms.
వైష్ణవ సంఘాల్లో అంటే వ్యవసాయ క్షేత్రాల్లో నివసించే భక్తులు కూడా ఇది వర్తిస్తుంది.
Regarding the farm communities, Srila Prabhupada said that we want to create a favorable situation for practicing Krishna consciousness.
వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించినంత వరకు ప్రభుపాదులు ఏమంటారంటే కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడానికి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితిని మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అని చెప్పన్నారు.
Modern city life is not a very favorable situation for practicing Krishna consciousness for
Krishna chaitanyanni sadhana cheyadaniki chaala mandiki aadhunika pattana jeevitham anedi ee vidhangano upayogapadadu.
It's full, the atmosphere is full of lust and greed.
ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కామ క్రోధాలతో లోభంతో నిండిపోయి ఉంది.
Cheating and exploitation,
మోసం చేయడం దోచుకోవడం,
it's full of bad association.
చెడు సంగత్యంతో నిండిపోయింది.
Devotees mostly they have to work long hours, so they don't get time to practice even the minimal amount of sadhana that Srila Prabhupada wanted his disciples to follow.
భక్తులకి రోజంతా పని చేయడంతో కనీస స్థాయి సాధన ఏదైతే ప్రభుపాదులు గారు చెప్పారో అది కూడా చేయడానికి వాళ్ళకి సమయం దొరకదు.
సో for householders to live in the farm community, they have they're in association, saintly association of devotees all the time.
గృహస్థులు ఎప్పుడైతే వ్యవసాయ క్షేత్రాల్లో నివసిస్తారో అక్కడ సాధు భక్తుల యొక్క సాంగత్యం వాళ్ళకి ఎప్పుడు కూడా లభించే అవకాశం ఉంది.
అండ్ దే హావ్ ఫుల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సాధన ఎవ్రీ డే.
అంతేకాకుండా ఉదయం సాయంత్రం కార్యక్రమాల్లో పూర్తిగా వాళ్ళు పాల్పంచుకునే అవకాశం కలుగుతుంది.
సో ఇట్ ఈస్ ఎ మోర్ ఫేవరబుల్ సిచ్యువేషన్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ Krishna consciousness.
Varnashram kshetralu nivasinchadam anedi Krishna chaitanyam sadhana cheyadaniki chaala baaga anukoolistundi.
So it helps our chances of becoming purified.
Kabatti manam shuddhi pondadaniki idi entagano todpadutundi.
It also for for children to be raised in Krishna consciousness is far more favorable than raising them in some school in the city.
పిల్లలు ఎక్కడో పట్టణంలో ఒక పాఠశాలలో విద్యను పొందే కంటే వర్ణాశ్రమ క్షేత్రంలో కనుక వాళ్ళు విద్యను అభ్యసించినట్లయితే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అంతా కూడా బాగుపడుతుంది.
Where all the children are eating eggs and meat.
పట్టణాల్లో ఉన్న పాఠశాలలో పిల్లలందరూ గుడ్లు మాంసం తింటూ ఉంటారు.
And the in the school book it states that eggs are very good for health, you should eat at least one or two every day.
అక్కడ పాఠశాలలో ఏమని పెడతారంటే ప్రకటనలో కనీసం రోజుకి ఒకటి లేదా రెండు గుడ్లు తినాలి, ఎందుకంటే గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవి అని రాస్తుంటారు.
Actually in India up until fairly recently there was quite a good standard of culture.
భారతదేశంలో ఈ మధ్య కాలం వరకు ఒక మంచి ప్రామాణికంగా అంటే ఒక ప్రమాణ స్థాయికి సంస్కృతి అనేది ఉండేది.
But I don't think that whatever culture is there, I don't think we can expect that to last very long.
కానీ ఇప్పుడు ఏదైతే సంస్కృతి మిగిలి ఉందో అది ఎంతో కాలం మిగిలి ఉంటుందని మనం అనుకోలేం.
Among the young generation, especially in the cities, illicit sex has become just absolutely normal. Unmarried boys and girls having sex.
ముఖ్యంగా ఈ పట్టణాల్లో యువతి యువకుల మధ్య ఈ అక్రమ మైథునం అనేది ఇప్పటికీ పెరిగిపోతూ ఉంది.
Men are drinking so much and smoking and the girls are trying to catch up.
పురుషులు ఎంతో ఎక్కువగా మద్యపానం చేస్తున్నారు, పొగ తాగుతున్నారు, స్త్రీలు కూడా వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
సో ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్.
కాబట్టి ఇది చాలా చెడు పరిస్థితి.
సో ద నెక్స్ట్ క్వశ్చన్,
తర్వాతి ప్రశ్న.
వాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ వెన్ వి మీట్ అదర్ మహారాజస్ డిసైపుల్స్? But after listening to the lectures of yours, like some concerns about ISKCON, it seems difficult to give respect to the gurus who are now getting deviated from the path. As you have mentioned in the initiation standards that all your disciples should give respect to all the Prabhupada disciples.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇతర మహారాజుల యొక్క శిష్యులతో మేము కలిసేటప్పుడు మాకు ఉండవలసినటువంటి వైఖరి ఏమిటి? ఎందుకంటే మీరు చెప్పినటువంటి ప్రవచనాలు, ముఖ్యంగా ఇస్కాన్లో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలనే ప్రవచనం విన్న తర్వాత ఇతర గురు మహారాజుల యొక్క శిష్యులు అసలు మార్గం నుంచి పక్కదారి పడుతున్నారని మాకు అర్థమవుతుంది. కానీ మీరు ఇచ్చినటువంటి దీక్షకి ముందు ఉండాల్సిన కనీస ఏవైతే ఉన్నాయో అందులో మీరు చెప్పిన దాన్ని బట్టి ఇతర మహారాజ శిష్యులందరికీ కూడా గౌరవం ఇవ్వాలని చెప్పి అన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం అందరు వైష్ణవుల్ని గౌరవించాలి.
But we need not, if we find that there is some philosophical or behavioral deviation, then we should keep a distance also.
ఒకవేళ ప్రవర్తన పరంగా తత్వపరంగా వాళ్ళు పక్కదారి పట్టినట్టుగా మనకు కనిపిస్తే మనం కొంత దూరం కూడా ఉండాలి ఇప్పుడు కూడా వాళ్ళ నుంచి. అంతే సమాధానం.
During the course of our preaching to students, we are frequently asked by them, if everything is created by God, then who created God? We try to convince the students by telling them that God can't be created. He is not the product of creation. How to give a convincing answer?
విద్యార్థులకి ప్రచారం చేసేటప్పుడు తరచూ విద్యార్థులు మమ్మల్ని ఒక ప్రశ్న వేస్తుంటారు. అదేమిటంటే, మనం చూసే ప్రతిదీ కూడా భగవంతుడి చేత సృష్టింపబడినట్లయితే మరి భగవంతుడిని ఎవరు సృష్టించారు? మేము వాళ్ళని ఏ విధంగా సమాధానపరుస్తామంటే, భగవంతుడు అనేది ఒక తయారు చేయబడేటువంటి వస్తువు కాదు, ఆయన ఈ సృష్టి యొక్క ఫలితం కాదు. మరి దీనికి ఏమని సమాధానం చెప్పొచ్చు? దయచేసి సవివరంగా దీన్ని తెలియజేయండి.
It is very often difficult to convince people who are in the mood of not wanting to be convinced.
ఎవరైతే నేను ఎప్పటికీ కూడా దానికి ఒప్పుకోకూడదు అనేటువంటి భావంతో ఉంటారో వాళ్ళని ఈ విషయాల గురించి ఒప్పించడం చాలా కష్టం.
They think they already understood everything.
వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పటికే వాళ్ళకి అంతా అర్థమైపోయిందని అనుకుంటారు.
So if we say who created God and then we get into an infinite regress. That means then you say, well, who created the creator of God? And then who created the creature of the creator of God? And it goes on to an infinite regress.
ఒకవేళ భగవంతుడికి సృష్టి ఎవరు, భగవంతుని ఎవరు సృష్టించారు అనుకుంటే ఆ సృష్టించిన వాడిని మళ్ళీ ఎవరు సృష్టించారు, వాడిని మళ్ళీ ఎవరు సృష్టించారు, ఈ విధంగా అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది, దీనికి సమాధానం అనేది ఉండదు.
There are many arguments against atheism.
నాస్తికత్వానికి వ్యతిరేకంగా ఎన్నో వాదనలు ఉన్నాయి.
But certain people they won't be convinced.
కానీ కొంతమంది ఎంత చెప్పినా సరే వాళ్ళు ఒప్పుకోరు.
They are described by Prahlad Maharaj as recorded in Srimad Bhagavatam.
ప్రహ్లాద మహారాజు శ్రీమద్ భాగవతంలో వాళ్ళ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు.
Persons who have decided never to be Krishna conscious, they never will be Krishna conscious.
ఎవరైతే ఎప్పటికీ కృష్ణుడికి, కృష్ణ చైతన్యం మనం పెంపొందించుకోకూడదని అనుకుంటారో వాళ్ళని ఎప్పటికీ, వాళ్ళు ఎప్పటికీ కూడా కృష్ణ చైతన్యవంతులు కాలేరు.
దే మే సే ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద ట్రూత్,
వాళ్ళు అంటూ ఉంటారు మేము సత్యం కోసం వెతుకుతున్నాం అని చెప్పి.
దే మే సే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ టు బెటర్ అండర్స్టాండ్, లెట్ us డిస్కస్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ బెటర్.
లేదా కొన్నిసార్లు ఏమంటారంటే ఈ విషయాల్ని బాగా అర్థం చేసుకోవడానికి మనం చర్చ జరుపుదాం అంటారు.
But actually their aim of life is simply to enjoy the senses.
కానీ వాస్తవానికి వాళ్ళ జీవిత గమ్యం ఏంటంటే ఇంద్రియాలతో భోగించడం.
And their senses are uncontrolled.
ఎందుకంటే ఇంద్రియాలు నియంత్రించలేనివి.
Therefore they enter into hell.
అందుకే వాళ్ళు నరకంలోకి ప్రవేశిస్తారు.
And life after life they chew that which has already been chewed.
అందుకే జన్మ తర్వాత జన్మ మళ్ళీ నవిలిందే మళ్ళీ నవ్వులుతూ ఉంటారు.
There are various arguments which you can bring.
దీని గురించి రకరకాల వాదనలు ఉన్నాయి మీరు చేయగలిగినవి.
One thing is that we are not the body.
ఒక విషయం ఏంటంటే మనం ఈ శరీరాలం కాదు.
This is not directly on the subject of God.
ఇది నేరుగా భగవంతుడికి సంబంధించిన విషయం కాదు.
But we should understand that there is the spiritual factor. That everything is not simply chemicals.
కానీ మనం అర్థం చేసుకోవాలి ఒక ఆధ్యాత్మిక విషయం అనేది ఒకటి ఉంది, అంతా కూడా రసాయనాలతో కూడి ఉన్నది కాదు.
I am not chemicals, you are not chemicals.
నేను రసాయనాలు కాదు, మీరు రసాయనాలు కాదు.
If we smash someone's car with a machete, that is a crime, but it's not as serious a crime as chopping someone's body to pieces with a machete.
ఒకవేళ మనం ఒక పెద్ద గొడ్డల లాంటి తీసుకుని ఒక కారుని చిత కొట్టామనుకోండి, అది ఒక వ్యక్తి తలకాయని గొడ్డలతో వేరు చేయడం అంత తీవ్రమైన నేరం కాదు.
A car is a combination of chemicals and so is a human body. So why is it considered a much worse crime to cut to pieces a living human body than to cut to pieces a motor car?
ఒకవేళ అంతా కూడా రసాయన సమ్మేళనం అయినట్లయితే మరి కారుని నాశనం చేసినప్పుడు నేరం కానిది, ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని నాశనం చేస్తే ఎందుకు నేరం అవుతుంది?
The answer is because the human body is enlivened, it is literally enlivened by the animated by the presence of the soul.
ఇక్కడ కారణం ఏమిటంటే ఆత్మ అనేది శరీరంలో ఉండడం వల్ల శరీరం అనేది కదులుతూ ఉంటుంది.
So that's the first thing to understand. We are not just chemicals.
కాబట్టి ఇది మొట్టమొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, మనం రసాయనాలం కాదు.
If someone insists I'm just chemicals, then slap him in the face.
ఒకవేళ ఎవరన్నా లేదు నేను కేవలం రసాయనాలనే అన్నారనుకోండి, వాళ్ళని దవడ మీద కొట్టండి.
And say it's just some chemicals moving and interacting with some other chemicals, so don't get upset.
కాబట్టి అలా దవడ మీద,
there's no you to get upset anyway because you're just chemicals.
వాళ్ళు ఒకవేళ బాధపడినట్లయితే వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క రసాయనాలు ఇంకొక వ్యక్తి యొక్క రసాయనాల మధ్య జరిగిన సమ్మేళనం వల్ల ఇక్కడ బాధ అనేది కలుగుతుంది, కానీ వాస్తవానికి బాధపడాల్సింది ఏమీ లేదని మీరు చెప్పవచ్చు.
Another point is that we are all controlled.
ఇంకొక అంశం ఏంటంటే మనందరం కూడా నియంత్రించబడుతున్నాం.
We are not independent.
మనందరం కూడా స్వతంత్రులం కాదు.
When we have dysentery, then our intestinal system is completely out of control.
మనకి ఎప్పుడైతే విరోచనాలు పట్టుకుంటాయో అప్పుడు మన జీర్ణ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది.
And most of these students, their mind is completely out of control.
చాలా మంది విద్యార్థుల యొక్క మనసు పూర్తిగా నియంత్రణ కోల్పోతుంది అన్నమాట.
We can't fly in the sky like a bird. We're limited, we're controlled.
మనం అందరం కూడా నియంత్రించబడుతున్నాం, మన పక్షిలాగా గాలిలో ఎగరలేం.
సో యూ హ్యావ్ టు అడ్మిట్ దేర్ ఇస్ సమ్ ఏజెన్సీ దట్ ఈస్ కంట్రోలింగ్ యు.
కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మనల్ని నియంత్రించే ఒక వ్యవస్థ అనేది ఉంది అని.
దేర్ ఆర్ సో మెనీ ఆర్గ్యుమెంట్స్.
ఇలా ఎన్నో వాదనలు ఉన్నాయి.
దే విల్ గో ఆన్ ఆర్గ్యుయింగ్.
వాళ్ళు వాదిస్తూనే ఉంటారు.
So give them prasad and chant Hare Krishna with them also.
కాబట్టి వాళ్ళకి ప్రసాదం ఇచ్చి వాళ్ళతో పాటు హరే కృష్ణ జపం చేయండి.
This book is Srila Prabhupada liked that very much, the scientific basis of Krishna consciousness.
Krishna Chaitanya Shastriya maine dane itvanti pustakanni Prabhupada garu ento mechukunnaru.
Written by what was his name, Damodar Swarup Brahmachari. Swarup Damodar, later he became Bhakti Damodar Swarup, something like that.
అది పరమ పూజ్య భక్తి స్వరూప దామోదర మహారాజు వారిచే రచింపబడింది.
So in that book it said that the scientists, they may be atheistic, but when there was some Apollo space mission and it got out of control in the middle of space, and then everyone started praying for them, praying to God to save them.
Aina pustakamlo yevana rachincharante ee bhautika vyaktulu evaraithe unnaro vallu nastikulu aithe ayyundochu kani vallu Apollo lante konni ee antariksha navakalni eppudaithe antarikshamlo vadultaro అది ఏమన్నా విఫలం చెందుతాయేమో అని చెప్పి అప్పుడు భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు.
At that time they thought we're in control.
అప్పుడు ఏమనుకుంటారంటే మేమే నియంత్రిస్తున్నాం అనుకుంటారు.
But when they realized it was out of their control, they started praying to God.
ఎప్పుడైతే వాళ్ళ చేతుల నుంచి అదుపు తప్పుతుందా వ్యోమనౌక వెంటనే భగవంతుడి కాళ్ళు పట్టుకుంటారు.
One good line you can say, maybe true or not true, you could say, well, I was also an atheist.
ఇది మంచి వాక్యం అవ్వచ్చు చెడు వాక్యం అవ్వచ్చు, ఒక మాట మీరు చెప్పొచ్చు, నేను కూడా నాస్తికుణ్ణే.
But there is no satisfaction for the soul in being an atheist.
కానీ ఆ విధంగా నాస్తికుడిగా ఉండడం వల్ల ఆత్మకి ఎటువంటి సంతృప్తి ఉండదు.
There are different things you can say.
ఇంకా ఇలా ఎన్నో విషయాలు మీరు చెప్పొచ్చు.
భగవద్గీత 11:54 in the purport Srila Prabhupada states a word, actually a phrase, undivided devotional service. How to understand the word undivided in this context?
భగవద్గీత 11:54 ప్రభుపాదులు వారు ఈ విధంగా చెప్పారు. ఏమంటే విభజించలేనటువంటి భక్తియుత సేవ, అద్వితీయమైనటువంటి భక్తియుత సేవ అని ప్రభుపాదులు వారు అంటారు.
అన్డివైడెడ్ అవిభాజిత
అవిభాజితమైనటువంటి భక్తియుత సేవ. మరి ఈ పదం అవిభాజిత అనేది ఉంటున్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
భక్త్యాత్వనన్యయ, లిటరలీ ది వర్డ్ ఇస్ గివెన్ అనన్య వితౌట్ ఎనీ అదర్.
ఇక్కడ అనన్య అనేటువంటి పదం వాడబడింది, అంటే వేరే ఇంకేది లేదు అని అర్థం.
దేర్ ఆర్ మెనీ సినోనిమ్స్ ఫర్ దిస్.
దీనికి ఎన్నో ప్రతిపదార్థాలు ఉన్నాయి.
అవ్యభిచారిణి భక్తి ఇస్ స్టేటెడ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది 13th చాప్టర్.
13వ అధ్యాయం చివరిలో అవ్యభిచారిణీ భక్తి అని తెలుపబడింది.
అనన్య, అగైన్ ద వర్డ్ అనన్య, అనన్య చైత సతతం యో మాం స్మరతి నిత్యశః. సో ది ఐడియా ఇస్ దట్ అన్డివైడెడ్ మీన్స్ అవర్ అటెన్షన్ ఇస్ నాట్ 90% ఆన్ భక్తి అండ్ 10% ఆన్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ అనన్య వితౌట్ ఎనీ అదర్ డైవర్జన్.
ఇక్కడ ఆలోచన ఏమిటంటే అవిభాజిత అంటే 90% భక్తిపై ఏకాగ్రత ఉంటుంది, 10% భౌతికంగా ఏకాగ్రత ఉంటుందని కాదు. అంటే పూర్తి ఏకాగ్రత పూర్తి ధ్యాస ఇప్పుడు కూడా భగవంతుడి సేవ మీద ఉండాలి అని.
సో శ్రీల ప్రభుపాద్ ఇన్ ఇంగ్లీష్ హీ రెండర్స్ దిస్ యాస్ అన్డివైడెడ్, అనలాయిడ్, ప్యూర్,
శ్రీల ప్రభుపాదులు ఆంగ్లంలో ఈ శుద్ధమైనటువంటిది అవిభాజితమైనటువంటివి అని రకరకాల పదాల్లో దీన్ని వివరించారు. తరువాతి ప్రశ్న.
We learn that the fixed dharma of every living entity is to serve and please Krishna. Also, it is said that every jiva has minute independence to serve Krishna, whether to serve Krishna or not. Also, if he does not serve, then he is implicated by the laws of nature and has to suffer. It seems to be a bit contradictory on the one hand, that on the one hand we have a fixed dharma, and on the other hand we have some independence which, if misutilized, leads to suffering. It looks like actually there is no independence, because serving Krishna seems to be the only option for gaining happiness. All this appears to be a game being played by Krishna. Please clarify.
మనకి మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఏమిటంటే, ప్రతి జీవి యొక్క ధర్మం కృష్ణుని సేవించడం. అంతేకాకుండా మనకి తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి జీవికి సూక్ష్మమైనటువంటి స్వతంత్రం అనేది ఉంది. ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకుని మనం కృష్ణుడికి సేవ చేయాలా లేదా అనేది మనం ఎన్నుకోవచ్చు. కానీ ఒకవేళ మనం కృష్ణుడికి సేవ చేయనట్లయితే, ఈ భౌతిక ఈ ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత మనం శిక్షించబడతాం. కాకపోతే ఇది కొంచెం అర్థం కాని విధంగా ఉంది, ఒకదానికొకటి వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఏమిటి, ఒక పక్క మనకి ఒక నిర్ణీతమైనటువంటి ధర్మం ఉంది అని చెప్తున్నారు, మరొక వైపు మనకి కొంత స్వతంత్రం అనేది కూడా ఉంది అంటున్నారు. ఆ స్వతంత్రాన్ని సరిగా వాడుకోనట్లయితే మనం దుఃఖిస్తామని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తున్నట్లయితే మనకి నిజంగా స్వతంత్రం లేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణుడికి సేవ చేయడం తప్ప మనకి వేరే గతి లేదు, కృష్ణుడికి సేవ చేస్తేనే మనకి ఆనందం వస్తుంది. ఇదంతా కూడా చూస్తే ఒక ఆటలాగా నాకు అనిపిస్తుంది. ఇదంతా కూడా కృష్ణుడు ఆడుతున్నటువంటి ఆట అని నేను అనుకుంటున్నాను. దయచేసి వివరించండి. అవును, ఇది ఒక విధమైనటువంటి
కోణం.
ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఇది ఒక కోణం, ఆలోచించే విధానం.
కృష్ణ ఇస్ ది సుప్రీం ట్రాన్సెండెంటల్ ఆటోక్రాట్.
కృష్ణుడు దివ్యమైనటువంటి నియంత.
హీ మేక్స్ ది లాస్.
ఆయనే నియమాలన్నింటినీ కూడా ఏర్పరుస్తారు.
We can't sit at a table and have some kind of conciliation. Okay, Krishna, let's just adjust it a bit the way we want.
Mano oka pallaki oka pakkana kurchane krishnudito mana oppandam cheskolam. Krishna idigo inta shatham nuvu nee chethulo unchuko, kontha shatham naaku swatantra ivvu ani cheppadani.
All the jivas form a union and go to the management and make their demands.
జీవులందరూ కలిసి ఒక జట్టుగా ఏర్పడి యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఏమి వాదించడానికి కుదరదు.
Doesn't work.
ఇది పనిచేయదు.
Like it or not, we are controlled.
మీకు నచ్చినా నచ్చకపోయినా మనందరం నియంత్రించబడుతున్నాం.
We have no choice in this matter.
దీంట్లో ఎన్నుకోవడానికి మనకు స్వతంత్రత ఏమీ లేదు.
We have the choice either to accept to serve Krishna or not to serve Krishna.
మనం ఎన్నుకోదగినదల్లా కృష్ణుడికి సేవ చేయడమా చేయకుండా ఉండడమా.
If we serve Krishna, then automatically we'll be happy.
కృష్ణుడికి సేవ చేస్తే వెంటనే మనకి ఆనందం అనేది వస్తుంది.
If we don't like to serve Krishna, then Krishna will give us all opportunity to try to be happy without him, but it won't work.
ఒకవేళ మనం కృష్ణుడికి సేవ చేయనట్లయితే కృష్ణుడిని వదిలేసి మనం ఎన్నో రకాలుగా ఆనందంగా ఉండడానికి రకరకాల ఏర్పాట్లు మనకి కృష్ణుడు ఇస్తాడు, కానీ అవన్నీ కూడా చివరికి పనిచేయవు.
So if you have any problem with this, you can protest to Krishna.
ఒకవేళ మీకు ఈ విషయంలో ఏమన్నా అభిప్రాయ భేదం ఉన్నట్లయితే మీరు కృష్ణుడితో వివేదించవచ్చు.
But there is no use to do so.
కానీ కృష్ణుడితో పోరాడటం వల్ల మనకు వచ్చేదేం లేదు.
If we simply accept to serve Krishna, then we'll be as happy as Krishna.
మనం కనుక కృష్ణుడికి సేవ చేయడానికి ఒప్పుకున్నట్లయితే కృష్ణుడు ఎంతైతే ఆనందంగా ఉంటాడో అంతే ఆనందం మనకు కూడా లభిస్తుంది.
But we all have different roles to play.
కానీ మనకి రకరకాల పాత్రలు ఉన్నాయి పోషించడానికి.
If the servant wants to be the king,
ఒకవేళ సేవకుడు రాజు అవ్వాలనుకుంటే
it's not possible for him.
అది అతనికి అసాధ్యం.
If he serves the king, then he'll be properly looked after, properly cared for by the king.
ఒకవేళ తను రాజుకి సక్రమంగా సేవ చేస్తున్నట్లయితే ఈ సేవకుడి యొక్క బాగోగులని రాజు చూసుకుంటాడు.
So everyone should understand their position.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి.
Game of Krishna.
ఇంకా తర్వాత కృష్ణుడు ఆట ఆడడం.
Yeah, Krishna's pastimes, they're like games. Krishna is called Keli Parayana. He's attached to playing.
కృష్ణుడిని కేలి పరాయణుడు అని చెప్పి అంటారు. ఎందుకంటే కృష్ణుడు చేసే లీలలన్నీ కూడా ఆటల్లా ఉంటాయి. అటువంటి ఆటలాడడం ఆయనకి ఇష్టం.
So if we want, we can join Krishna in his playing.
మనకి నచ్చితే కృష్ణుడు ఆడే ఈ ఆటల్లో మనం కూడా చేరొచ్చు.
He doesn't ban you from that. He invites us to come and join it.
మనందరినీ ఆ యొక్క ఆటల్లో పాలు పంచుకోమని ఆయన కోరుతున్నాడు. అంతేగాని మనల్ని బహిష్కరించడం లేదు ఆయన.
But he sets the terms and conditions.
కానీ ఆ ఆట యొక్క విధి నియమాలు అనేవి ఆయన నిర్దేశిస్తాడు.
అదర్వైజ్ ఇఫ్ ఎవ్రీవన్ కమ్స్ విత్ దేర్ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇట్ విల్ బి కేయాస్.
లేకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత విధి నియమాలతో వస్తే అంతా కూడా గొడవ గొడవగా ఉంటుంది.
Krishna is more intelligent than us, and better we just accept that and go along with his plan.
Krishnudu manakante chala telivainaatundi vaadu kabatti manam chakkaga krishnudu yokka pranaalika prakaram nadichukunte manchidi.
Otherwise we become a demon.
Ledante manam oka daanavulla tayaravutam.
How to do bhakti when there is no association?
Sangatyam leinappudu bhakti cheyadam ela sadhyam?
This is a question from Kiran Prabhu.
Idi Kiran Prabhu vesinatundi prashna.
And Divya Mataji.
Ante konda Divya Mataji kuda adigaru dinni.
Well, at least they have each other's association.
Kabatti avallidariki okarikokare sangatyam labhinchindi.
That's better than nothing. That's better than nothing.
అది చాలు. ఏది లేకుండా ఉండే కంటే అది చాలు. ఆ సాంగత్యం మంచిది.
హస్బెండ్ అండ్ వైఫ్ కెన్ డు భక్తి టుగెదర్.
భార్య భర్తలు ఇద్దరు కలిసి భక్తి చేసుకోవచ్చు.
The next question, is it allowed for a pregnant woman to perform deity worship?
తర్వాత ప్రశ్న ఏమిటంటే గర్భిణీ స్త్రీ విగ్రహారాధన చేయడానికి అనుమతి ఉందా లేదా?
I don't, generally according to Smartha Vidhi, women don't perform deity worship at all.
సాధారణంగా స్మార్థ విధి ప్రకారం స్త్రీలు అసలు విగ్రహారాధన చేయడానికి అనుమతించబడలేదు.
According to Vaishnava Vidhi, that means especially in the Gaudiya Sampradaya.
కానీ వైష్ణవ విధి ప్రకారం, ప్రత్యేకించి గౌడీయ సాంప్రదాయం ప్రకారం,
women are allowed to worship the deity.
స్త్రీలు విగ్రహారాధన చేయడానికి అనుమతించబడ్డారు.
But there isn't elaborate details given.
కానీ అందులో సవివరంగా ఇక్కడ నియమావళి అనేది కూడా తెలుపబడలేదు.
One has to worship the deity in a clean state.
విగ్రహారాధన చేయాలంటే వ్యక్తి శుద్ధంగా ఉండాలి.
As far as I know, pregnancy in and of itself doesn't mean contamination.
నాకు తెలిసినంత వరకు గర్భిణీగా ఉండడం అనేది అశుద్ధం ఏమీ కాదు.
Is it? When there's menstruation, that is contamination. But I don't think pregnancy in and of itself is not contamination, is it? Some Vaishnava sects don't allow. They allow it, but not in pregnancy.
ఏమంటున్నారంటే ఋతుస్రావం జరగడం అనేది అశుద్ధంగా భావిస్తారు, కానీ గర్భిణీ కావడం అనేది అశుద్ధంగా ఏమీ భావించరు.
Probably for the first one or two months or more it would be okay, but after that it becomes difficult for them to do
garbham dalchina modati
so many activities. So from that consideration they could be. I don't really know much about pregnancy, to tell you the truth, so I don't know what they undergo, but it may be some strain on them.
నాకు గర్భం దాల్చడం గురించి అంత దాని గురించి అంత వివరాలు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు గర్భం దాల్చిన మొదటి రెండు మూడు నెలలు విగ్రహారాధన చేయడానికి అర్థం ఉండదు, కానీ తర్వాత మాత్రం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వేరే రకరకాల పనుల్లో నిమగ్నం కావాల్సి వస్తుంది కాబట్టి.
Probably needs more research.
దీనికి ఎంతో పరిశోధన అవసరం.
Okay, I'll keep that one.
ఇది నేను పక్కన పెడుతున్నాను.
And look into that more. Which Vaishnava sects that allow women to do deity worship disallow it in pregnancy? Some Sri Vaishnavas, is it? Some, not all Sri Vaishnavas, or what? You're not sure. They don't allow even Tengalai. They allow women can cook. It'd be difficult if they didn't. I'm talking about at home. In the temple, no one allows except in ISKCON. I see. But in Shastra, it says that women, initiated women can also worship Shalagram Shila and Shudras in Shastra, as quoted in Hari Bhakti Vilas. But they're allowed to cook, which, if they didn't allow them, would be very difficult to conduct the household. But that's considered part of Archan, isn't it, cooking? Not direct. They're not allowed to perform the yajna. They're not allowed to chant mantras with omkar.
స్త్రీలు ఓంకారంతో మొదలైనటువంటి మంత్రాలని ఉచ్చరించడానికి అనుమతించబడలేదు.
All right, it requires more research.
దీనికి ఇంకా ఎంతో పరిశోధన చేయాల్సి ఉంది.
In the Western countries, if we didn't allow the ladies to do deity worship, it would probably all just collapse.
పాశ్చాత్య దేశాల్లో ఒకవేళ స్త్రీలను విగ్రహారాధన చేయడానికి కనుక మనం అంగీకరించినట్లయితే మొత్తం వ్యవస్థ పతనం అవుతుంది అక్కడ.
When I joined in London, the whole deity worship was being done by a team of brahmacharinis. They all later got married.
నేను లండన్ లో ఈ కృష్ణ చైతన్యంలో చేరినప్పుడు అక్కడ విగ్రహారాధన అంతా కూడా ఒక స్త్రీల జట్టుచే చేయబడుతుంది. వాళ్ళందరూ కూడా తర్వాత వివాహితులు అయ్యారు.
And all the brahmacharis, we hardly spoke to them anything, but we respected them. They're doing such good service.
మేము అప్పుడు వాళ్ళతో ఇప్పుడు మాట్లాడేవాళ్ళం కాదు, కానీ వాళ్ళు చేసే సేవకి మేము వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళం ఇప్పుడు.
Where's the beginning and where's the end of this? Narupam asyeha tatopa labhyate achanta nadya nacha sampratishta. Dham doing this from Bhagavatam, Krishna's instructions to Uddhava. Gam dugdha deham asatim cha bharyam deham paradhinam asat prajans cha vitam tritirti kritam anga vacham hinam maya Rakshati Dukha Dukhi. My dear Uddhava, that man is certainly most miserable who takes care of a cow that gives no milk, an unchaste wife, a body totally dependent on others, useless children, wealth not utilized for right purposes. Similarly, one who studies Vedic knowledge devoid of my glories is also most miserable. My question is how to understand what Krishna, who is Govinda, calling that person who takes care of a cow that gives no milk as Dukha Dukhi, one who suffers one misery after another. Purport given by the commentaries seems to be the opposite without explanation on the point that Lord Krishna made. Can you please explain?
ఇక్కడ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 19వ అధ్యాయం 19వ శ్లోకంలో కృష్ణుడు ఉద్ధవుడికి బోధించినటువంటి ఒక శ్లోకం ఇక్కడ ఉదాహరించారు. ఆ శ్లోకంలో ఏమని చెప్పబడిందంటే, ఓ నా ప్రియమైన ఉద్ధవ, ఏ వ్యక్తి అయితే ఎటువంటి పాలు ఇవ్వనటువంటి ఆవుకి సేవ చేస్తుంటాడో, పతివ్రత కానటువంటి భార్యని ఆదరిస్తూ ఉంటాడో, ఇతరుల మీద ఆధారపడినటువంటి శరీరాన్ని సేవిస్తూ ఉంటాడో, ఎందుకు పనికిరైనటువంటి పిల్లల్ని కాపాడుతూ ఉంటాడో, లేదా ఎందుకు పనికిరాని ఎందుకు ఉపయోగించినటువంటి ధనాన్ని అతను దాచుకుని ఉంటాడో, అటువంటి వాడు అంతేకాకుండా ఎవరైతే వైదిక శాస్త్రాలని అధ్యయనం చేస్తాడో, కానీ అతను అధ్యయనం చేసే దాంట్లో భగవంతుడి గురించినటువంటి కీర్తన ఏది కూడా ఉండదో, అటువంటి పనులు చేసేవాడి యొక్క జీవితం చాలా దుఃఖభరితంగా తయారవుతుంది అని చెప్పబడింది. మరి ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, కృష్ణుడిని గోవిందుడు అని చెప్పి మనం అంటాం, మరి అటువంటి కృష్ణుడు ఆవు పాలు పాలు ఇవ్వనట్లయితే ఆవుని ఎవరైతే సేవ చేస్తుంటారో అటువంటి ఆవుకి వాళ్ళు దుఃఖ దుఃఖి అంటే ఎంతో దుఃఖానికి గురవుతారని ఎందుకు చెప్పబడింది?
This seems to be a practical consideration.
ఇది ఒక ఆచరణాత్మక విషయంగా మనం పరిగణించాలి.
Just like for instance, it's often stated in Shastra that such and such, just like King Riga, he would give cows with one calf that would give so much milk. So that was considered to be a very good donation, to have a cow that gives much milk.
శాస్త్రంలో మనకి ఇటువంటివి ఎన్నో చెప్పబడ్డాయి. ఉదాహరణకి నృగ మహారాజు ఆవులు అంటే గోదానం చేసినప్పుడు ఒక మంచి లేగ దూడ ఉంది, అంటే పాలు ఇచ్చే సమయంలో ఒక దూడ ఉన్నటువంటి ఆవుని దానం ఇచ్చేవాడు. ఆ విధంగా దానం ఇవ్వడం అనేది ఉన్నతమైనదిగా పరిగణించబడేది.
Whereas if one has a cow that doesn't give milk, then there's the cost of maintenance with no milk, cost or cost or you have to collect food and everything for that.
ఒకవేళ మనం పాలు ఇవ్వనటువంటి ఆవును కనుక దానం ఇచ్చామనుకోండి, అటువంటి పాలు ఇవ్వని ఆవుని పోషించాలంటే మనకి దాని గ్రాసానికి దాని యొక్క మేతకి ఎంతో ఖర్చు అవుతుంది, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
It doesn't say that one should kill such a cow.
కానీ అటువంటి ఆవుని చంపమని ఇక్కడ కూడా చెప్పలేదు.
But as a practical consideration, one would like to have a cow that gives much milk rather than one that gives little milk or no milk.
కానీ సాధారణంగా మనం చూసినట్లయితే అందరూ కూడా ఎంతో కొంత పాలు ఇచ్చేటువంటి ఆవు ఉండాలని కోరుకుంటారు. అసలు ఏమీ పాలు ఇవ్వని ఆవు పోషించే కంటే
శ్రీల ప్రభుపాద్ హీ టోల్డ్ డివోటీస్ యాక్చువల్లీ ఇన్ హైదరాబాద్ దట్ దే షుడ్ నాట్ అక్సెప్ట్ డొనేషన్స్ ఆఫ్ యూస్లెస్ కౌస్.
శ్రీల ప్రభుపాద్ గారు హైదరాబాద్ లో ఒక ఆదేశం ఇచ్చారు ఏమనంటే ఎటువంటి పాలు ఇవ్వనటువంటి ఉపయోగం లేని ఆవుల్ని దానంగా స్వీకరించొద్దని చెప్పి.
సమ్ టైమ్స్ పీపుల్ హ్యావ్ కౌస్ అండ్ దే డోంట్ వాంట్ టు సెల్ దెమ్ ఫర్ స్లాటర్ బట్ దే ఆల్సో డోంట్ వాంట్ మెయింటైన్ దెమ్ బికాజ్ దే డోంట్ గివ్ ఎనీ మిల్క్ సో దే గివ్ దెమ్ అవే ఇన్ చారిటీ.
సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది ఇంటి దగ్గర ఆవులు ఉంటాయి, అవి పాలు ఇవ్వలేవు కాబట్టి దాన్ని పోషించలేరు, అదే సమయంలో దాన్ని కబేళ్ళకి పంపించలేరు కాబట్టి ఏం చేస్తారంటే ఎవరో ఒకరికి దానం ఇచ్చేస్తూ ఉంటారు.
There's a saying in Bengali that Srila Prabhupada sometimes used to quote.
Bengali lo oka samyat undi Prabhupada lo udaharinchevaru danni.
Kana guru brahman ke dan, to give a one-eyed cow or a cow that's blind in one eye as a donation to a brahmana.
ఇది దేని గురించి చెప్పబడిందంటే ఒక గుడ్డ అని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం గురించి.
So the cow may give milk even with one eye, but it's not so very auspicious.
ఒక వేళ ఆవు పాలిస్తున్నప్పటికి ఒక కన్నే ఉంటే గనక దానివల్ల దానికి అది అపశకునంగా దాన్ని భావించేవారు.
So it's a practical example.
ఇది ఒక ఆచరణాత్మకమైనటువంటి ఉదాహరణ.
To make the point.
ఒకటి విషయాన్ని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.
And the point is of this verse that studying Vedic knowledge without glorifying Krishna is shrama eva hi kevalam. It's work without any positive result.
ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే కృష్ణ సంబంధం కానటువంటి వైదిక విజ్ఞానాన్ని అధ్యయనం చేయడం అనేది కేవలం శ్రమ ఏవ హి కేవలం అవుతుంది, అంటే ఎంతో శ్రమిస్తాను తప్ప ఫలితమే ఉండదు.
ఓకే, ప్లీజ్ చాంట్ హరి కృష్ణ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్.
దయచేసి కొన్ని క్షణాల పాటు, కొద్ది నిమిషాల పాటు హరి కృష్ణ జపించండి.
అండ్ ఐ షుడ్ బి బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్.
కొద్ది నిమిషాల్లో నేను తిరిగి వస్తాను మళ్ళీ.
దోస్ ఆఫ్ యూ హూ వాంట్ టు స్ట్రెచ్ యువర్ లెగ్స్ కెన్ ఆల్సో డు సో. యు కుడ్ ఆల్సో ఆల్ స్టాండ్ అప్ అండ్ హావ్ ఎ లిటిల్ డాన్సింగ్.
ఎవరైనా కాసేపు కాళ్ళు సాగదీయాలనుకుంటారో వాళ్ళు నుంచొని కాసేపు నృత్యం చేయండి.
డాన్స్ సిట్టింగ్ డౌన్,
లేదా కూర్చొని కూడా నృత్యం చేయొచ్చు కావాలంటే.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Thank you. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.